విజ్ఞానము ఆ విద్యను ఒక క్రమ పద్ధతిలో అభ్యసించటానికి ధైర్యం చేయగలిగేటటువంటి వ్యక్తులు ఏర్పడాలి అని ప్రయత్నం చేస్తున్నాం మనం. అది తప్ప మిగతావేవి కూడా ప్రాణం పోయినా కూడా మనకి ఇంపార్టెంట్ కాదు. ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఆధ్యాత్మిక సమరాన్ని చేయగలరు. ఓ చిన్న మాట ఏదో వినగానే మూడ్ ఆఫ్ అయిపోయింది, నా వైపు ఎవరో చూడలేదు కనుక నా మూడ్ ఆఫ్ అయిపోయింది అనేటటువంటి దద్ద మనకి ఈ విద్య పనికి రాదు. దానికి రెండు కండిషన్స్ పొద్దున చెప్పుకున్నాం మనం. ఒకటి మౌనం. ఆ మౌనం ఎందుకు అంటే ఏకాగ్రత కొరకు. ఎక్కడ ఏకాగ్రత? ఆజ్ఞాచక్రం దగ్గర. అందుకు మౌనం. అంచేత మీరు ఆజ్ఞాచక్రం వైపు మీ దృష్టి ఉంటే, ఫోన్ వచ్చింది వింటున్నారు మీరు, పక్కన సౌండ్ ఎక్కువైంది ఎవరిదో, ఏం చేస్తాం మనం? మండి నూరుమై అంటాం, లేకపోతే సౌండ్ ఆపేస్తాం, అవునా? ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి వచ్చేటటువంటి ఆజ్ఞలు మీకు అందుకోవటానికి అది చాలా సైలెంట్గా వస్తాయి, నెమ్మదిగా. మీ మనసులో ముందుకు గందరగోళం ఉండకూడదు, బయట గందరగోళం ఉండకూడదు. మనసులో గందరగోళం సరే, అది ఇప్పుడిప్పుడే ఏం తగ్గదు, కానీ బయట ఉన్నటువంటి గందరగోళం మీరు పూర్తిగా ఆపేసుకోవాలి. ఆశ్రమంలోకి వచ్చాక మాట్లాడొద్దు ఎవరు. అది అందరికీ అలవాటు చేయండి. ఇది ఒక విశ్వవిద్యాలయం లాగా చెప్తున్నాం, కానీ ఒక రెస్ట్ హౌస్ కాదు ఇది. ఇది ఒక యుద్ధ భూమి. ఇది మీరు అలసిపోయి సొలసిపోయి పడిపోవటానికి కాదు ఇక్కడికి వచ్చేది. ఇక్కడి నుంచి ధైర్యం పుంజుకుని శక్తిని పుంజుకుని బాహ్య జగత్తులో ఎవరైనా అలసిపోయి ఉంటే వాళ్ల అలసట తీర్చడానికి రెడీ అవ్వాలి మీరు. అలా ఉన్నటువంటి వాళ్లకే ఆశ్రమంలో ప్రవేశం ఉంటుంది. నా క్లాసులకి ఆ క్లాసులకి మీరు టైం టేబుల్ కాస్త ఈ రెండు మూడు రోజుల్లో సెట్ చేయండి, మండే లోపల సెట్ చేయండి, కాస్త చూసుకోండి వీలు. అది న్యాచురల్ గా మొదట్లో కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. ఆ కన్ఫ్యూజింగ్ లో ఆహార నియమాలు ఒకటి మీరు ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే అని చెప్పాను నేను. రెండు సార్లు మాత్రమే మీరు తింటారు. ఆ రెండు సార్లు కూడా నేను ఏ విధంగా చెప్పానో అలాగే తింటారు. మేము ఉద్యోగం చేస్తున్నాం మాస్టారు, మేము పనిచేస్తున్నాం మాస్టారు, మేము ఆ తిండి తినలేము. ఛాయిస్ మీది. ఆ తిండి తింటూ ఈ క్లాసులకు వస్తారు, మామూలుగా తిండి తింటూ ఈ క్లాసులకి రారు. కన్సెషన్స్ మాత్రం లేవు, నాకు లేవు, మీకు లేవు. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండాలి. ఏ రోజు అంటే నిర్ణయించుకుందాం. అది ఖచ్చితంగా 3 లీటర్ల కంటే ఎక్కువ నీళ్లు తాగాలి. ఇది ఆహార నియమాలు. రెండోది సాధనలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అతిగా మీరు వెళ్ళిపోతూ ఉంటే, బ్యాలెన్స్ తప్పుతూ ఉంటే కుదరదు. సమత్వం యోగ ఉచ్యతే. అంటే మీకు బ్యాలెన్స్ తప్పితే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. బ్యాలెన్స్ తప్పుతోంది అని తెలిసి కానీ మీరు బయటికి వెళ్ళిపోవాలి, మళ్ళా బ్యాలెన్స్ వచ్చాక రావటమే. ఇక్కడ మాత్రం బ్యాలెన్స్ లేని వాళ్ళని రానివ్వను. అతిగా ఉండకూడదు ఏది కూడా, అండర్ కంట్రోల్. కారు డ్రైవింగ్ ఉంది, ఎంత స్పీడ్గా అయినా పో, నువ్వు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో లేకపోతే నువ్వు ఉండవు, నీ వల్ల భగవంతుడు తెలియాలి ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు. అంచేత ల్యాక్ ఆఫ్ కంట్రోల్, మంచిగా తాగదలుచుకున్నా తాగండి, ల్యాక్ ఆఫ్ కంట్రోల్ ఉండకూడదు. ప్రతీది కంట్రోల్లో ఉండాలి. పరిపూర్ణమైనటువంటి సర్వసమర్థత కోసం వెళ్తున్నవాడు, నాకు అలాగా పడిపోయాను మాస్టారు, నాకు అలాంటి ఊహలు వచ్చేసే మాస్టారు, నేను గెంతులు వేస్తాను మాస్టారు, నాకు ఏడుపు వస్తుంది మాస్టారు, ఇక్కడ ఆడవద్దు, ఇక్కడ గెంతులు వేయొద్దు లాఫింగ్ క్లబ్లో తప్ప. ఇవాళ పొద్దున్న లాఫింగ్ క్లబ్ జరిగినట్లేదే, జరిగిందా? నేను 7:30 లేచాను. అప్పుడు మీ ఇష్టం, ఎన్ని పిచ్చి గంతులైనా వేసుకోండి. మిగతాది మాత్రం ట్రెమెండస్ సెల్ఫ్ డిసిప్లిన్. ఆహార నియమాలు పూర్తిగా పాటించవలసిందే, దానికి కన్సెషన్ అడగొద్దు. 2 సార్లు మాత్రమే తింటాం, నో టిఫిన్స్. ఏంటి మీకు పెర్మిషన్ ఇవ్వబడేది అంటే జ్యూసెస్ మీరు 2-3 సార్లు తీసుకోవచ్చు విత్ ఎ గ్యాప్ ఆఫ్ 2 అవర్స్. అది ఫిక్స్డ్ టైంలో, ఫిక్స్డ్ టైంలో. మీ టైం మీరు చూసుకోండి, మీకు ఎప్పుడు అవసరం అవుతుందో, మీకు పని ఎప్పుడు ఎక్కువ చేయాల్సి వస్తుందో, ఆ పని చేయటానికి ముందు జ్యూసులు తీసుకోవచ్చు. జ్యూసులు గ్లాసులు, గ్లాసులు కాదు, ఒక గ్లాసే. ఒక గ్లాసు అంటే 250 ml. మన మామూలు గ్లాస్ ఉంటుంది కదా. ఎప్పుడైనా మీకు కాస్త హెవీ వర్క్ చేయాలి, నీరసంగా ఉంది, యూ కెన్ టేక్ 1 గ్లాస్ ఆఫ్ ఎనీ జ్యూస్. కానీ ఆ జ్యూస్లో అన్నాచురల్ జ్యూసెస్ ఒప్పుకోం. క్యారెట్ జ్యూస్ తీసుకుంటా మాస్టారు, గ్రైండర్లో పెట్టి ఒప్పుకోం. న్యాచురల్ జ్యూసెస్ అర్థమైంది కదా. న్యాచురల్ జ్యూస్ నిమ్మకాయ రసం న్యాచురల్గా ఉండేది, లేకపోతే ఏంటది, బత్తాయి, నారింజ, ద్రాక్ష. కానీ మళ్ళా ద్రాక్షలో మళ్ళా సాలిడ్ ఉంటుంది, కానీ ద్రాక్ష ఒప్పుకుంటారు ఎందుకో వాళ్ళు. వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారమే ద్రాక్ష అసలు ఒప్పుకోకూడదు మనం, కానీ ద్రాక్ష ఓకే. అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఈ జ్యూసెస్ మీకు 2-3 సార్లు రోజుకి తీసుకోవచ్చు, 3 మ్యాక్సిమం. ఎప్పుడు తీసుకుంటారు? మీరు ఆహారం తీసుకోవటం అయిపోగానే కాదు, ఆహారం తీసుకునే ముందు కాదు, హెవీ వర్క్ చేయాలి మీరు, దాని ముందు తీసుకోండి. బయట మరి మాకు చూస్తే పక్కవాళ్ళు ఏమనుకుంటారో, పక్కవాళ్ళు ఏమనుకుంటారో అనేటటువంటి వాళ్ళకి అసలు ఆధ్యాత్మిక వద్దే వద్దు. మేము ఇలా చేస్తున్నాం, పక్కవాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ కోసం తాగేవండి మేము టీ కాఫీలు, ఒప్పుకోను. ముఖ్యంగా చేతికి బ్యాండ్ ఉన్న వాళ్ళకి ఈ బ్యాండ్ అంతా, ఈ బ్యాండ్ భరించలేమన్న వాళ్ళు స్కార్ఫ్ తీసేయండి, బ్యాండ్నే తీసేయండి. అదే నాకు ఇండికేషన్ మీరది సీరియస్గా ఉన్నారా లేదా అని. ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పాను కదా, క్లియర్గా ఉందిగా, డౌట్ ఏం లేదు కదా. ఏ ఉండదండి, నేను కూడా షుగర్ పేషెంట్ని, అంచేత నాకు తెలుసు ఏంటో అది. ఏమం మీ లాజిక్ ఏమన్నీ చేయదలుచుకుంటే చేయటం, లేకపోతే చేయలేమంటే ఆ ఆహారాన్ని మీరు గమనించుకోండి ఎలా చేసుకుంటారు. చాలా అపోహలు ఉన్నాయి మీకు, కానీ మీ శరీరం విందు, ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. మీ శరీరాన్ని వినేటట్టయినా చేసుకోండి, లేకపోతే లుక్వామ్ యాటిట్యూడ్తో సాధకులుగా. నేను పరివ్రాజకులకి చెప్తున్నాను, నేను ఎవరిని టీచ్ చేయబోతున్నాను, ఎవరి కోసం నేను సప్తఋషి ఆశ్రమం పెట్టానో వాళ్ళు, అలా చేయలేని వాళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోండి. మీరు ఆశ్రమంలో వచ్చేవాళ్ళకి చెప్పాలి, మిగతావి అంత స్ట్రిక్ట్ రూల్స్ వాళ్ళకు ఉండవు. మీరు 2 డివిజన్స్ చేసుకోవాలి. ఒకటి మీరు, మీ లైఫ్ మాత్రం సరెండర్డ్ లైఫ్. దేనికి సరెండర్ చేసుకున్నారు? భగవంతుడికి సరెండర్ చేసుకు. భగవంతుడు తప్ప ఇంకా నాకేం వద్దు ప్రపంచంలో, ఎందుకున్నాను అంటే ఎక్కడున్నా ఇదే పని చేయాలి. నేను వద్దు అనుకుని హిమాలయాలకు వెళ్ళిపోతాను, సాయంత్రం 6 7 అవుతుంది, ఆకలి వేస్తుంది కదా, అప్పుడు నాకు తిండి ఎవడు పెడతాడు? అంచేత నా టైం అంతా అక్కడ దేనికి వేస్ట్ అవుతుంది? హిమాలయాల్లో తిండి ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కోవటం అంతా సరిపోతుంది నాకు, ఇంకా సాధనలే ఉండవు. అందుచేత ఇక్కడ ఉంటున్నాం. ఈ టైం టేబుల్, ఆహార నియమాలు అవి అడవిలో చేసుకోలేం కదా, అందుకు ఉండేది సమాజం, అందుకు ఏర్పడింది. అడవి నుంచి ఋషులు సమాజం ఏర్పడుతుంది మళ్ళాంటి పిచ్చివేషాలు వేయటానికి కాదు. ఇలాంటి కార్యక్రమాలు అడవిలో చేయలేం మనం. దానికి సమాజం ఏర్పడితే చివరికి సమాజం భౌతిక సుఖాలకి, మానసిక సులఖాలకి, కోరికలకి బందీలైపోయి ఆ బాధలు చెప్పుకోలేక మేము ఎంత బాధపడుతున్నాం అంటాం. అసలు యాక్చువల్ గా గురువు దగ్గరకు వస్తే నవ్వుతాడు, అది బాధ ఏంటని. కానీ అది నేను మీకు చెప్తున్నాను, నేను ఆశ్రమవాసులకి ఈ రూల్స్ చెప్తున్నాను. నేను బయట వాళ్ళకి చెప్పి మీరు నవ్వకండి, ఇంచేనంటే ముందు మీరు బాగా బాధలో ఉన్నారు. మీకు ఆహార నియమాలు వినేసరికి గుండెలో ఎంత పెద్ద రాయిపడిందో నాకు కనిపిస్తూనే ఉంది. అంచేత మీరు వాళ్ళకి తేడానే లేదు, కానీ మీరు కొంచెం సాహసవంతులు, ధైర్యం చేస్తున్నారు. ధైర్యంగా చూద్దాలనే ఏం చెప్తాడు, రిలాక్సేషన్ ఇవ్వడా? ఇవ్వను. రిలాక్సేషన్ ఇచ్చే ప్రసక్తి లేదు ఇంకా. అది 2001 వరకు రిలాక్సేషన్ ఇవ్వటమే నాకు పెద్ద ఆశ్చర్యం. సప్త ఋషి ఆశ్రమం, ఈ ఆశ్రమంలో మనం నేర్చుకునేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీరు రాశారే 7 7 7 7 ఇవంతా కూడా ముందు కలెక్ట్ చేయండి. కలెక్ట్ చేశాక దాన్ని ఒక బుక్ లాగా వేసేయండి, 6 పేజీలో 10 పేజీలో. మీరు 2-3 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసుకుంటారో అంత కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక అరగంట నా దగ్గర కూర్చుంటే వాటికి మధ్య ఉన్నటువంటి సమన్వయాన్ని చెప్తాను నేను. పిండాండ బ్రహ్మాండ సమన్వయము. మన ఎముకలు, శరీరంలో ఉన్నటువంటి ఎముకకి శనిగ్రహానికి డైరెక్ట్ సంబంధం ఉంది. మన కుడి కన్నుకి సూర్యుడికి డైరెక్ట్ సంబంధం ఉంది. ఎడమ కన్నుకి చంద్రుడికి డైరెక్ట్ సంబంధం ఉంది. మన కుడిముక్కులోంచి వెళ్తున్నటువంటి శ్వాసకి సూర్యుడికి డైరెక్ట్ సంబంధం ఉంది. ఎడముక్కులోంచి వెళ్తున్నటువంటి శ్వాసకి చంద్రుడికి డైరెక్ట్ సంబంధం ఉంది. మరి ఈ సంబంధాలన్నీ ఉందని తెలిస్తే ఏం లాభం? లింక్ తెలిస్తే మీరు లింక్ పెట్టుకోగలగాలి. అక్కడ ఏదో ఒక వస్తువు ఉంది చాప మీద, ఒక గుడ్డ మీద, ఆ గుడ్డ అంశ ఇక్కడ ఉంది. ఆ గుడ్డను నేను లాగితే ఏమవుతుంది? ఆ వస్తువు నా దగ్గరికి రావాలి కదా, సంబంధం ఉంటే. అంచేత మీరు ఈ లింకులు పెట్టుకుని ఖండతా పట్టడానికి కాదు, లింకులు ఏర్పరచుకోవటానికి. ఇదంతా కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. ప్రతి దానికి లింక్ ఉంటుంది. పరమాణువులో ఉన్నటువంటి న్యూక్లియస్ కి, ఎలక్ట్రాన్స్ కి, ప్రోటాన్స్ కి, 27 నక్షత్రాలకి డైరెక్ట్ లింక్ ఉంది. ఉందంటే అర్థం ఏంటి? ఈ ఎలక్ట్రాన్లో మీరు మార్పు తీసుకొస్తే, యాటంలో మీరు మార్పు తెస్తే అక్కడ నక్షత్రాల్లో మార్పు వస్తుంది. అందుకు ఇదంతా నేర్చుకోవడం. గురువులు సూర్యుడిని వాణ్ణి ఆపారు పూర్వకాలంలో. సతీ, అరుంధతి, ఎవరు, అనసూయ, సుమతి, వీళ్ళందరూ ఆపారు కదా. కబుర్లేం చెప్పలేదు. ఆపితే ఏమవుతుంది? సృష్టి సర్వ నాశనం అయిపోతుంది. కానీ దేవతలు వీళ్ళ కాళ్ళ దగ్గరకు వస్తారు అప్పుడు. మరి సృష్టి ఆపేయగలరు వాళ్ళు, ఏం చేస్తారు? ఆ విద్య నేర్చుకోవటానికి ఇక్కడ రమ్మంటున్నాను నేను. ఆ విద్య నేర్చుకోవటానికి కొన్ని జన్మలు పట్టవచ్చు, ఐ డోంట్ నో. కానీ మీరు ఎన్ని జన్మల నుంచి నేర్చుకుంటున్నారో కూడా మీకు తెలియదు. ఇది లాస్ట్ బర్త్ ఏమో నేర్చుకోవటానికి. నేర్చుకుంటే అవగాహన వస్తుంది కదా ఏం నేర్చుకోవాలో. అంచేత మన వెన్నుపూసలో ఉన్నటువంటి 7 కేంద్రాలు, శిరస్సులో ఉన్నటువంటి 7 కేంద్రాలకి మధ్య సమన్వయం మీద ముందు మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇంచేత శిరస్సులో ఉన్నటువంటి 7 కేంద్రాలతో బ్రహ్మాండంలో ఉన్నటువంటి 7 కేంద్రాలతో లింక్ పెట్టుకోవచ్చు. శిరస్సులో ఉన్నటువంటి 7 కేంద్రాలకి మన శరీరంలో వెన్నుపూస మీద ఉన్నటువంటి 7 కేంద్రాలకి లింక్ పెట్టుకుంటే ఈ శరీరము దానికి తగినట్టు పనిచేస్తుంది. ఇది సప్త ఋషి ఆశ్రమం యొక్క 2 కీగా ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే అసలు మనం కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడుంది? శిరస్సులో ఉంది. శిరస్సులో ఉన్నటువంటి సప్త ఋషులు. చెవులు ఎవరు? భారద్వాజ. చూసి చెప్పండి, గుర్తు లేకపోతే. గౌతముడు, భరద్వాజుడు, వీరు చెవులకి సంబంధించినటువంటి సెంటర్స్. అంచేత ఈ చెవుల ద్వారా పట్టుకోవచ్చు ఋషుల్ని మీరు. కానీ ఋషుల యొక్క సెంటర్ ఎక్కడుంది? చెవుల ద్వారా పట్టుకోలేరు, చెవుల యొక్క హెడ్ లో ఉన్న సెంటర్కి వెళ్తే మీరు, ఆ హెడ్ సెంటర్ నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరికైనా వెళ్ళిపోవచ్చు మీరు. సప్తఋషి ఆశ్రమం యొక్క నా ఉద్దేశం అది, అందుకే ఇది పెట్టాను నేను. మిగతా ఆశ్రమాల్లాగా మీరు ఆసనాలు ప్రాణాయామాలు అవంతా చేసుకుంటూ కూర్చుంటే అది ఓకే ఓకే, అది కూడా రావటం లేదు. కానీ అసలు లక్ష్యం మర్చిపోతున్నాం మనం. ఈ విద్య ప్రపంచానికి అందజేసేటటువంటి బాధ్యత ఉంది. అందుకు ఏ రోజు ఆ రోజు డిటిపి చేసేయమంటున్నాను. రెండో రోజు మీరు చేయలేరది, నేను చెప్పలేనది. అంచేత అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సప్త ఋషి ఆశ్రమం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, శిరస్సులో ఉన్నటువంటి 7 కేంద్రాలు, దాని ద్వారా మన శిరస్సులో ఉన్నటువంటి 7 కన్నాలు, 2 చెవులు, 2 కన్నులు. కన్నులేంటి? ఋషి విశ్వామిత్రి జమదగ్ని కన్నులు. ముక్కు కశ్యపుడు. నోరు అత్రి. ఇది మీకు గుర్తుండాలి. ఇవి ఆ పేర్లలోనే రహస్యాలన్నీ ఉన్నాయి. సైన్స్ లో లాగా లాస్ ఆఫ్ గ్రావిటేషన్ అంటే మీకు ఏ నియమాలు చెప్పబడుతున్నాయి? అంతే కదా, గురుత్వాకర్షణ నియమాలు చెప్తున్నాయి. లాస్ ఆఫ్ మోషన్ అంటే గమన నియమాలు చెప్పబడుతున్నాయి. అంచేత పేర్లోనే ఉంది, ఏం నేర్చుకోవాలో మీరు. అంచేత 7 నేర్చుకుంటాం మనం. వశిష్ఠుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతమ, భరద్వాజ, అత్రి. వీటి మధ్య ఉన్నటువంటి ఇంటర్లింక్ ENT అని సైంటిస్టులు ఇంకోలాగా పట్టుకున్నారు. ఇయర్ నోస్ థ్రోట్ లింక్ ఎవరైనా పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకున్నది కింద వైపు నుంచి వస్తున్నారు. సైన్స్ భౌతికత్వ వైపు నుంచి అక్కడికి వెళ్తోంది. మనకి అది తెలుసు ఆల్రెడీ, కింద నుంచి రావక్కర్లేదు. కింద దాన్ని దానికి అనుగుణ్యంగా మార్చాలి. తేడా అర్థమవుతోంది కదా. సప్తఋషి ఆశ్రమం యొక్క ఉద్దేశం చెప్తున్నాను నేను. అంచేత సెంటర్లో శిరస్సులో ఉన్నటువంటి 7 కేంద్రాలు ఉన్నాయి. మీరు హోంవర్క్ ఏంటంటే డాక్టర్ని కానీ అనాటమీ వాడిని అడిగి, డాక్టర్ వచ్చినప్పుడు, ఇప్పుడు లేకపోతే మీ అంతటి మీరు పట్టుకోలేరు దాన్ని. ఈ శరీరంలో బ్రెయిన్ లో ఉన్నటువంటి 7 కేంద్రాలు ఎక్కడున్నాయి? కుండలిని విద్యలో 3 చెప్పారు అక్కడ. పిట్యూటరీ, ప్యూనరీ, సోమరసం యొక్క శ్రద్ధ ప్రారంభం. అంచేత ఇప్పుడు యాక్చువల్ గా నేను చెప్తుంది ఏంటి అంటే, ఈ బొమ్మ ఆజ్ఞాచక్రమను తృతీయ నేత్ర జాగరణ. కుండలిని మహావిద్యాన్ని పుస్తకం చూసుకోండి మీరు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రోజు 1 గంట నా దగ్గర కూర్చుంటే ఈ పుస్తకాన్ని మనం రీరైట్ చేద్దాం. రీరైట్ చేయటం అంటే మళ్ళా పుస్తకాన్ని తిరిగి రాయం. ఇది గురువు గారు రాసినటువంటి పుస్తకానికి హిందీ ట్రాన్స్లేషన్. దానికి కమెంటరీ ఉండాలి కదా మధ్యన. అది ఎప్పుడు మీరు మొదలెడితే అప్పుడు. అంచేత ఆజ్ఞాచక్రమను తృతీయ నేత్ర జాగరణ అనే దాని గురించి చెప్తున్నాను నేను. మౌనము, ఆహార నియమాలు, ఆసనాలు, ప్రాణాయామాలు దీని కొరకే. అంచేత ఈ సప్త కేంద్రాలు మనం పేరు అలా పెట్టుకుందాం. హెడ్ లో ఉన్నటువంటి సప్త కేంద్రాలు, శిరస్సులో ఉన్నటువంటి ఈ సప్త కేంద్రాలు మధ్యలో ఉన్నాయి శిరస్సులో. బహిర్ముఖంగా ఉన్నప్పుడు మన శరీరము, మనవి, ఇవి అంతా వస్తూ ఉంటాయి. పనులు చేసుకుంటూ ఉంటాం. మనం కళ్ళు చూడగలుగుతున్నాయంటే మణిపూరక చక్రం యాక్టివ్గా ఉన్నట్టేగా. ముక్కు వాసన చూడగలుగుతుంది అంటే మూలాధారం యాక్టివ్గా ఉన్నట్టే కదా. ఇది అర్థమవుతుంది కదా. అంటే ఏం జరిగింది, మన శిరస్సులో ఉన్నటువంటి ఆ 7 కేంద్రాలు అవుట్వర్డ్ అయ్యాయి, బహిర్ముఖ ప్రవృత్తితో ఉన్నాయి. ఒక చప్పుడు మీరు వినగలిగారు అంటే అర్థం ఏంటి? సౌండ్ ఏ చక్రం? విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం యొక్క ఇదేంటిది, జ్ఞానేంద్రియమా కర్మేంద్రియమా? జ్ఞానేంద్రియము. విశుద్ధి చక్రం యొక్క కర్మేంద్రియము నాలిక. అది స్వాధిష్టాన చక్రం యొక్క జ్ఞానేంద్రియం కూడా. అది చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఒక నాలుక్కే ఈ డబుల్ వర్క్ ఉంది. అటు స్వాదిష్టాన చక్రం యొక్క జ్ఞానేంద్రియం, అది విశుద్ధి చక్రం యొక్క కర్మేంద్రియం. అంచేత ఆ కర్మేంద్రియం యొక్క రుచి, ఓ రామ నీ నామ మెంత రుచిరా అనేటటువంటి మాటలో చాలా వైజ్ఞానికమైనటువంటి స్టేటస్ ఉంది మన భక్తుల్ది. ఏం మాట్లాడతారు వాళ్ళు మీతో, దైవన భాష అర్థం అవుతాయి కదా. కానీ ప్రతి భక్తుడికి ఇది తెలుసు, మీరాబాయికి తెలుసు, అది కబీర్దాస్ తెలుసు, వాళ్ళ శ్లోకాలు చదివితే మీకు తెలుస్తాయి వాళ్ళకి తెలుసుననేది. కానీ దానికి కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ మన కోసం ఇక్కడ సప్తఋషి ఆశ్రమంలో తయారు చేసుకుంటున్నాం మనం. ఈ క్లాసెస్ అందుకు ఇంపార్టెంట్. శిరస్సులో ఉన్నటువంటి ఆ ఏడు కేంద్రాలు బహిర్ముఖ వృత్తిలో ఏడు జ్ఞానేంద్రియాలు ఏడు కర్మేంద్రియాలుగా మారుతాయి. కానీ ఐదే కనిపిస్తున్నాయి మనకి, ఏడోది ఎక్కడున్నది అన్నది చూసుకోవాలి మీరు. ఏడు ఐదు తత్వాలు చెప్పుకున్నాం కదా, ఐదు తత్వాలకి కర్మేంద్రియం ఉంది, జ్ఞానేంద్రియం ఉంది. అంచేత ఇది ఆకాశతత్వం, ఇది అగ్నితత్వం, ఇది పృథ్వీతత్వం, ఇది జలతత్వం, ఇది పృథ్వీతత్వం, ముక్కు పృథ్వీతత్వం. ఇవి కాకుండా మనస్సు అనేటటువంటి ఒక తత్వం ఉంది, బుద్ధి అనేటటువంటిది ఒక తత్వం ఉంది. ప్రస్తుతం ఇవి రెండు మన కంట్రోల్లో లేవు. మనస్సు మన కంట్రోల్లో లేదు, బుద్ధి మన కంట్రోల్లో లేదు అనేది చాలాసార్లు ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను మళ్లీ మళ్లీ ఎగ్జాంపుల్స్ ఇవ్వక్కర్లే. మీరు అహంకారము చిత్తము యొక్క కంట్రోల్లో మీరున్నారు. అందుకే యోగ చిత్తవృత్తి నిరోధ అంటే మైండ్ కంట్రోల్ కాదు అక్కడ చెప్పింది పతంజలి, చిత్తము గురించి చెప్తున్నాడు. ట్రాన్స్లేషన్ ఏం చేస్తాం, మైండ్ కంట్రోల్ అంటాం. తెలియక సాధన చేయకుండా ఆ అలవాట్లు చేసుకోకుండా ట్రాన్స్లేషన్ చేస్తే ఇలాంటి గందరగోళాలే వస్తాయి. అవి చదివి మనం ఇంకా గందరగోళంలో వెళ్తాం, మనకి చాలా తెలిసిపోయిందని. ఇప్పుడు ఈ మాటలు చెప్పినంత మాత్రాన శిరస్సులో ఉన్న ఏడు కేంద్రాలు మనకి తెలిసినట్ట. అంచేత ఇది చెప్పడం కాదు మనం ఇక్కడ ప్రాక్టీస్ చేసేది, ఇవి మన కంట్రోల్లోకి రావాలి. ఇది మనం కంట్రోల్ రావటానికి ఒక సెంటర్ పాయింట్ ఉంది, ఆజ్ఞాచక్రము అని. ఈ ఆజ్ఞాచక్రము ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా బహిర్గతము చేయగలదు, అంతర్గతము చేయగలదు. బహిర్ముఖ సమారాధ్య, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖమైనటువంటి వాడు ఆజ్ఞాచక్రం వైపుకు వెళ్లలేడు. అందుకని మౌనం, నిరంతర మౌనము. ఇంట్లో కూడా మౌనము. వాళ్ళేమనుకుంటారు వీళ్ళు, ఇంతవరకు మీరు ఇంకోళ్ళు అనుకుంటారని ఏం చేయలేదు, మీరు చూసుకోండి, మీకు ఇష్టం వచ్చిందే చేస్తూ వచ్చారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసుకోండి. ఇంకోళ్ళ కోసం మీరు ఎప్పుడూ జీవించలేదు, ఇప్పుడు కూడా మీకోసం జీవించండి. వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అనేటటువంటి పిరికి వాళ్ళకి ఎందుకు ఇదంతా. మౌనం అంటే మౌనమే. కానీ ఎక్కడ మౌనం పనికిరాదు, మీ ఆఫీసులో, మీ అఫీషియల్ వర్క్ ఉంటాయి కదా, బిజినెస్ వర్క్ ఉంటాయి, అక్కడ మీ నేచర్ ఆఫ్ డ్యూటీని బట్టి మీ ఇష్టం గంటలు గంటలు మాట్లాడుకోండి. ఆ పని తప్ప ఇంకా మీరు మాట్లాడుకోవద్దు అసలు ఇంట్లో. ఎవరు ఏమనుకున్నా ఏం పర్వాలేదు, భర్త ఏమంటాడు, భార్య ఏమంటుంది, తమ్ముడు ఏమంటాడు, వీడేమంటాడు, వాళ్ళ కోసం మీరేం జీవిస్తారు. రేపు మీ గుండె ఆగిపోతే వీడెవడు మీతో పాటు రాడు. ఆగిపోయే ప్రమాదం ఉందని తెలుస్తూనే ఉందిగా ఇప్పుడు. దానికి కూడా మీకు కారణాలు తెలిస్తే ఎందుకు హార్ట్ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు. రెండు రకాలైనటువంటి సావులు ఉంటాయి, ఒకటి మణిపూరక చక్రం నుంచి వెళ్ళిపోయేటటువంటి ప్రాణాలు, ఇంకోటి శిరస్సు పైనుంచి వెళ్ళిపోయేటటువంటి ప్రాణము. శిరస్సు పైనుంచి వెళ్ళిపోయేటటువంటి ప్రాణం ఉన్నవాళ్ళు భౌతిక జగత్తులో మనకు కనిపించరు. ది జస్ట్ కాంట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళు ఏ హిమాలయాల్లోనూ, ఏ మనుషులు చాలా తక్కువ ఉన్న చోటు, అక్కడ జంతువులు ఉంటాయి. అంచేత వాళ్ళకి శిరస్సు నుంచి వెళ్తుంది అనుకోకండి, నేను మనుషుల గురించి మాట్లాడుతున్నాను. కోయవాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు మళ్ళా ఈ స్థాయి ఉన్నటువంటి వ్యక్తులు, శిరస్సు నుంచి ప్రాణం పోతుంది వాళ్ళకి. మామూలు వ్యక్తులకి మణిపూరక చక్రం నుంచి ప్రాణం పోతుంది. కానీ ఈ రెండిటికీ మధ్య ఇప్పుడు హృదయ చక్రం నుంచి ప్రాణం పోతుంది చాలా మందికి, తక్షణమే పోతుంది అది. ఇవాళ ఉంటాడు రేపు ఉండడు వాడు. ఎందుకు అది అవుతోంది? అక్కడేమో లోపల ఉన్నటువంటి ఆత్మ, బాబు నువ్వు ఈ జీవితం జీవించకు అని చెప్తోంది. వీడు నేను ఈ జీవితమే జీవిస్తాను అంటాడు, దాని ఒళ్ళు మండుతుంది పోతుంది. హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి? హార్ట్ వీక్ అవటం అనే కాదు, హార్ట్ వీక్ ఉండి జీవిస్తున్న వాళ్ళు నాకు తెలుసు. 4వ ఏటా హృదయంలో చిల్లు పడిందని చెప్పి ఆపరేషన్ చేయాలని చెప్పినటువంటి మా స్నేహితుడు కూతురికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, హార్ట్ లో చిల్లు అలాగే ఉంది. అంచేత చావు అనేది లోపలున్నటువంటిది చాయిపోవాలి అనుకుంటే చస్తాడు తప్ప, లేకపోతే వీడు చచ్చినా చావుడు అంటూనే ఉంటాడు, నా చచ్చిపోవాలనుంది, నా చచ్చిపోవాలనుంది. ఆ మాట అనలవాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? ఐ హ్యావ్ మై డౌట్స్. అనలేదు అంటే నాకు నమ్మకమే. ఏంటి అంటే వాడికి బుద్ధి లేదు, మనసు లేదు, వాడికి వైబ్రేషన్స్ లేవన్నమాట, స్పందన. లేకపోతే చచ్చిపోవాలని అందరికీ ఉంటుంది. ఇంకేంటే ఇందుకు జీవిస్తామో తెలియనటువంటి చికాకులో కారణరహితమైనటువంటి జీవితం ఎప్పుడు విసిగి అనిపిస్తుంది. ఇక్కడ కారణాన్ని వెతుక్కోమని చెప్తున్నాను నేను. ఉన్నది ఒకటే ఒక కారణం, ఈ మానవ శరీరాలు మీకు రావటానికి ఒకే ఒక కారణం ఉంది. అది ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ కొన్ని విశేషమైనటువంటి అనుభూతులు పొందటానికి ఈ శరీరాన్ని ఏర్పరచుకుంది. ఏర్పరచుకున్న తర్వాత ఇప్పుడు డ్రైవర్ కి కారు ఇచ్చాం, బాబు 12 గంటలకు రా నువ్వు, నేను కాలేజీకి వెళ్ళాలి అన్నాను. కారు తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. మనం ఆ పని చేస్తున్నాం. ఆత్మ శరీరాన్ని ఏర్పరచుకున్న తర్వాత పెళ్ళావనో పిల్లలనో బాదర్బందీలనో ఆదనో ఇదనో ఇక్కడే మీరు తిరుగుతున్నారు తప్ప అసలు ఆత్మకేం కావాలో అనేది మీరు తెలియదు. మీకు మిమ్మల్ని అడిగా అంటే మీరు చెప్పలేరు ఆన్సర్. అది పట్టుకోవటానికి ఆజ్ఞాచక్రం మీద ధ్యానం ఉంచుకోమంటున్నాం. ఇట్ విల్ టెల్ యూ దేర్. మీకు అక్కడ తెలుస్తుంది కారణం, అసలు ఈ జన్మ ఎందుకు ఎత్తారు. అంతేత నిరంతరము ఆజ్ఞాచక్రం దగ్గర ధ్యానం ఉండటం మర్చిపోకండి. మీరు మర్చిపోతారు గుర్తు చేసుకోండి, మర్చిపోతారు గుర్తు చేసుకోండి, మర్చిపోతారు గుర్తు చేసుకోండి. మర్చిపోయి గుర్తు చేసుకున్నాక మీకు ఆకలేసింది అని తెలిస్తే మీరు ఆజ్ఞాచక్రంలో లేరు. కాలేజీకి టైం అయిపోయింది అని తెలిస్తే మీరు ఆజ్ఞాచక్రంలో లేరు. ఆజ్ఞాచక్రంలో ఎప్పుడుంటారో అర్థమైంది కదా మీకు. ఈ బాహ్యస్మృతులు ఏమి ఉండదు, కానీ ఈ బాహ్యస్మృతులు చేర్చడానికి మీకు బుద్ధి జ్ఞానము ఉండక్కర్లేదు అని నేను చెప్తున్నాను. నేను గుండె కొట్టుకోవటం మీకు జ్ఞానంతో కొట్టుకుంటుందా, బ్లడ్ సర్క్యులేషన్ మీకు జ్ఞానంతో జరుగుతుందా, అన్నం అరుగుతోందని మీకు జ్ఞానంతో జరుగుతుందా, జుట్టు పెరుగుతోంది మీకు జ్ఞానంతో జరుగుతుందా, గోల్డ్ పెరుగుతున్నాయి మీకు జ్ఞానంతో జరుగుతుందా? అలాగే మీ జీవితము సిస్టమేటైజ్ అయిపోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ చాలా జాగ్రత్త అయిందండి, సిస్టమేటైజ్ అయిపోవాలి. ఆ టైంకి మీరు ఆ పని చేస్తూ ఉండాలి, అంతా రెగ్యులరైజ్ అయిపోవాలి, ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్. ఎప్పుడు పడితే ఎప్పుడు నీరు తాకండి. అలా అందని చెప్పి దాహం వేసినప్పుడు మీరు నీరు తాకపోతే ప్రమాదాలు వస్తాయి. కామన్ సెన్స్. ఎప్పుడు కూడా దాహం వేసింది తాగండి, కానీ టైం టేబుల్ ఎలా సెట్ అయిపోవాలంటే ఆఖరికి నీళ్లు తాగే టైం కూడా సెట్ చేసుకోవాలి మీరు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను సాయంత్రం చెప్పిన పాయింట్ ఏంటి, ఆజ్ఞాచక్రము మీ హృదయ శిరస్సులో ఉన్నటువంటి 7 కేంద్రాలని తీసుకెళ్తుంది. ఈ 7 కేంద్రాలు అటు బాహ్య జగత్తుతో లింక్ ఉంటాయి, అంతర్జగత్తుతో లింక్ ఉంటాయి. ఈ 7 కేంద్రాల వల్లే మొత్తము సృష్టి యొక్క రచన జరుగుతుంది. ఈ 7 కేంద్రాల మీద ఆధిపత్యం సంపాదించటానికే మనం సప్తఋషి ఆశ్రమం పెట్టాము, అందుకనే ఇది సప్తఋషి అయింది. ఈ కేంద్రములో ఆహార నియమాలు చెప్పాను నేను పొద్దున్న, మళ్లీ రిపీట్ చేశాను ఇప్పుడు. ఆహార నియమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వదలకండి. చావు గురించి అసలు భయపడకండి, రేపు చావు గురించి చెప్తాను నేను. మీరు ఆత్మ ఏ కోరిక కోరుకుందో ఆ అనుభూతులు మీకు వచ్చేంత వరకు అది చావదు. ఆత్మ యొక్క అనుభూతుల ప్రకారం మీరు జీవిస్తే మీకు చావు రాదు. ఇంకా ఈ శరీరం ఎందుకుంది? దానికే. ఆత్మానుభూతికి అనుగుణ్యంగా మీరు జీవిస్తే చావు రాదు అసలు మీకు. యు కెనాట్ డై. ఎందుకు చస్తిపోతున్నావు అంటే అది విసిగెత్తిపోయి 60 ఏళ్లైనా 70 ఏళ్లైనా ఇంక వీడు నా దారికి రావటం లేదు అని మళ్ళా కొత్త శరీరాన్ని ఏర్పరచుకుంటుంది. అది దానికి విసుగు లేదు, అది గుర్తుంచుకోండి. మనకి విసుగు ఉండొచ్చు, ఏర్పరచుకుంటూ ఉంటుంది. అంచేత నా మొగుడు ఏమైపోతాడు, నా పిల్లలు ఏమైపోతాడు, వాళ్ళేమైపోతారు అనేటటువంటి ఆ నీచ మానసిక వృత్తికి తిలాంజలి ఇచ్చేసుకోండి. వాళ్ళు ఎవరు ఏమీ ఎవరు, నువ్వు లేకపోతే ఇంకా ఆనందంగా జీవిస్తారు, అది నేను గ్యారంటీ రాసిస్తాను. నేను మీ వల్లే వాళ్ళకి బాధలు, కాదు అనుకుంటే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారో లేదో ఆ మాట. ఎవరైనా సరే, ఎంత ప్రేమిస్తున్న వాళ్ళైనా సరే. అంచేత ఇది ఎందుకు చెప్తున్నాను ఇంత సీరియస్ గా అంటే, అక్కడ మీకు దెబ్బతింటున్నారు అసలు, మీరు ఇది వదులుకోలేకపోతున్నారు. ఇది వదులుకుంటే తప్ప అది రాదు. జీవితంలో నేనేం మానలేదు కదా, నేను ఉద్యోగం మానేనా, మీతో మాట్లాడటం మానేనా, సినిమాలు చూడటం మానేనా. కానీ ఖచ్చితంగా ఋషులందరికీ ఎంత తెలుసో అంత నాకు తెలుసు. కానీ అది మీకు నేను చెప్పలేను, చెప్తే మీకు అర్థం కాదు. అది మీరు మారాల్సిందే, అది ఎవరి జ్ఞానం వాళ్ళదే. ఆ జ్ఞానం రావటానికి ముందు మీరు ఈ ప్రవృత్తులు మానుకోండి. ఏంటి? మౌనం. మౌనంలో ఉండాలి నిరంతరం. ప్రాక్టీస్ చేయండి. అది చెప్పండి అర్థం ఏంటట్టు, ఐ హావ్ డిసైడెడ్ మై లైఫ్, మీరు చెప్పినట్టు నేను విన్ను ఇంకా. అలానే వాళ్ళ మొహాలు చూసేసి షేక్స్పియర్ మొహాలు అన్నాన్ని అది మాత్రం వద్దు. సీరియస్ ఎందుకు అయిపోతారు మౌనం అనగానే నాకు అర్థం కాదు. మీ మొహాలు చూస్తూ ఉంటే నాకు చాలా బాధేసి చెప్తాను. అది మౌనం అనగానే మీ మొహాలు ఎలా అయిపోతాయో బాబు అంటే, ఈ మాస్టర్ పర్వతాన్ని తెచ్చి నెత్తి మీద పెట్టి మాట్లాడొద్దురా బాబు అన్నాను, అంతే కదా. మౌనం ఆజ్ఞాచక్రం మీద దృష్టి, ఆ ఆజ్ఞాచక్రం మీద దృష్టి నిరంతరము వెళ్ళిపోవటానికి ట్రై చేయకండి. అరగంట అయిపోయింది టైము. ఇవాళ చెప్పింది, పొద్దున్న చెప్పిన దానికి ఫిల్టర్ చేసి రాసుకోండి. నాకు రేపు పొద్దున్న క్లాసులో ఇది కావాలి, ఫిల్టర్ చేసి రాసుకోండి. టేపు వినండి, టేపు విన్నా మొత్తం టేపు అనవసరంగా రిపీట్ చేయకు, అంతేనా? కానీ అవసరమైంది రిపీట్ చేయి, తిట్లు మాత్రం గ్యారంటీగా రాయి. అది చాలా అవసరం. ఎందుకంటే మనకు అసహ్యం రావాలి. ఇంత చెప్పినా నేను మారలేకపోతున్నా. ఋషి ఆశ్రమం అనేటటువంటి పేరుతో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చాలా అంబిషియస్ ప్రోగ్రామ్ ఇది. అంబిషియస్ అంటే మీకు తెలుసు కదా, అనంతమైన కోరిక, చాలా పెద్ద కోరికతో కేంద్రం ఇది. కానీ ఇలాంటి మహత్వాకాంక్షాపూరితమైనటువంటి ఆలోచనలు ఇదివరకు కూడా చాలా మంది చేశారు. శ్రీకృష్ణుడి కంటే 1000 సంవత్సరాల ముందు నుంచి ద రోజ్ అండ్ ద క్రాస్, క్రిస్టియానిటీ కేవలం అందులో క్రాస్ అనేటటువంటి ఒక ముక్కను తీసుకుని బహిర్గతమైనటువంటి విద్య. ద రోజ్ అండ్ ది క్రాస్, గులాబీ పువ్వు, దాని తర్వాత స్వస్తిక్, రెండు భారతదేశపు భారతీయ సంస్కృతి యొక్క ప్రతిబింబాలే. మనము దూరం చేసుకుందాం, అంతకంటే ఇంకేం లేదు. ఎడం చేతిని మనం ఎలా దూరంగా ఉంచుతాము? మనదేగా ఎడం చేయ. కానీ చాలా పనులకి మనం ఎడం చేయని ఎంత దూరంగా ఉంచుతాం? ఇతర మతాల వాళ్ళని ఎలా దూరంగా ఉంచుతాము? అంత దూరంగానూ ఎడం చేతిని మనం ఉంచుతాం, అవునా కాదా? కానీ ఎడం చేయ మనకంటే భిన్నం మాత్రం కాదు. అది అవగాహన చేసుకోవటం ఒకటి. పురుష సూక్తం దానికి బేసిస్. సంపూర్ణ సృష్టి యావత్ కూడా అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం, యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. కొత్తగా కారుకున్నాడు. వెనకాతనున్నటువంటి ఆ డిక్కీకి చిన్న గీత పడినా బాధపడతాడు, హెడ్ లైట్ కి దెబ్బ తగిలినా బాధపడతాడు. అంతే తప్ప అది వెనకాతలే కదా అనే అనుకోడు కదా. ఇంట్లో కూడా అంతే కదా, ముఖద్వారానికి దెబ్బ తగిలినా బాధపడతాడు. ఇంటి లోపల ఏదైనా ఒక బెడ్రూమ్కో దానికో ఒక తలుపు హింజి ఊడిపోయినా, అంటే మనం బాధపడటం లేదనుకోండి, అది పూర్తిగా ఊడేంత వరకు బాగు చేయం. అంటే బాధపడాలి అని నా ఉద్దేశం. అది చిన్న చిన్న ఏదైనా ఉంటే బాధపడాలి. పురుష సూక్త యొక్క ఆ చేతనత్వాన్ని పేజీ నెంబర్ 11 చూడండి. ఇది ఈ పుస్తకము ఎ ట్రీటీస్ ఆన్ వైట్ మ్యాజిక్, జ్వాలాకుల మహర్షి. శ్రీకృష్ణుడు తన శరీరాన్ని వదిలేస్తూ చివరి క్షణంలో కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పజెప్పి వెళ్ళాడు. రాముల వారు హనుమంతుడికి జాంబవంతుడికి బాధ్యతలు అప్పజెప్పి వెళ్ళినట్టు, జాంబవంతుడు తన వంతు బాధ్యత తీర్చుకుని వెళ్ళిపోయాడు. ఏంటి జాంబవంతుడికి రాముల వారు అందజేసినటువంటి బాధ్యత? సూర్యకిరణాల యొక్క క్రిస్టలైజ్డ్ ఫామ్. శమంతకమణి అంటే అంతే కదా,
రోజుకి 21 బారులు 21 మనము మనం చేసేటటువంటి సమర్థ సద్గురు ధ్యానంలో ఆ 21 బారుల గురించే మాట్లాడుతున్నాం మనం. 21 ఓంకారాలు శమంతక మణి గురించే మాట్లాడుతున్నాం మనం. ఆ శమంతక మణిని కూతురుతో సహా, కూతురు అంటే ఏంటన్నమాట, లక్ష్మి తెలప తన అమ్మాయిని, అదో ఎలుగుబంటి కూతురు, ఎలుగుబంటి కూతుర్ని మనిషి పెళ్లి చేసుకున్నాడా లేదా, కావ్యకన్యకను నేను అమ్మను అన్నాడు. ఎవరు అంటే మనకేం నవ్వు రావటం లేదు కదా, నవ్వుతున్నారా మీరు? అదేంటి అలా అంటున్నాడు, చాలా అద్భుతమైనటువంటి పద్యాలు, ఎవరికైనా గుర్తుందా? అమ్మను త్రికరణగ సిద్ధ నమ్ము భారతి అంటాడు. అది చెప్పే కదా, నాకు ఈ జీవితంలో నాకు తీరని లోటు అదొక్కటే సంగీతం. అసలు ఎంతో ఆర్తి ఉన్నది, ఆ హృదయం ద్రవిస్తుంది గాని పెదవులు బిగుసుకుపోతాయి. కాస్త అలాంటివి కడతా పట్టుకోండి, అది బలేగా ఉంటే అది అది ఆవేదన. సంగీతకుడు ఆ జ్ఞానం ఉన్నటువంటి ఆవేదన. ఇలాంటి దరిద్రులకు ఈ జ్ఞానం నేను చెప్పను అన్నాడు శుక మహర్షి. విక్రిస్తాడు దేవతల్ని కదా పొద్దున చదువుకుందాం భాగవతంలో, అలాగే విక్రించాడు పోతన. నీకేంటయ్యా, నేనిచ్చేది నా కావ్యకన్యకనని. అలాగా జాంబవంతుడు 21 సంవత్సరాలు 21 బారులు ఇచ్చేటటువంటి ఆ శమంతకమణిని యజ్ఞజిత్ యజ్ఞసేనుడు అంటే యజ్ఞాలు చేస్తేనే అవంతా వస్తాయి, కానీ వాడు దాన్ని ఏం చేశాడు, దాడు దుర్పయోగం చేశాడు. దుర్పయోగం చేసినప్పుడు సింహరాశిలో పుట్టినటువంటి చేతనత్వం, సింహరాశి అంటే సింహాసనాధిష్టానము అంటే ఎవరన్నమాట, రాజులు. ఎవడు రాజు, ఎవడు రాజుని, చంద్రగుప్తుణ్ణి యవనులకి విరుద్ధంగా నువ్వు కంకణం కట్టాలి అని ఎవరు చేశారు ఆ బాధ్యత? ఒక గురువు చేశాడు. ప్రజలందరూ వచ్చి నువ్వు రాజు అవనరు, డెమోక్రసీ అంత దద్దమ్మ పూరితమైనటువంటి చేతనత్వమైన జీవిత విధానం ఉండదు అసలు. ఇంకేటంటే మహామహామూర్ఖులు పండితుల్ని శాసిస్తారు, వీడికి అసలు ఓ అంటే డెమరాదాయి వీడికి. వీడు ఎకనామిక్స్ దాని గురించి వాడు ఏం నిర్ణయిస్తాడు అక్కడ ఇంటర్నేషనల్ అఫేర్స్, వీళ్ళేమో మినిస్టర్లు అవుతా ఉంటారు. ఆ మినిస్టర్ని తిట్టే ధైర్యం లేనటువంటి దద్దమ్మలం మనం. ఒరే నువ్వు నోరు మూసుకోరా, నువ్వే ఎడ్యుకేషన్ మినిస్టర్, నీకేమొచ్చురా అసలు ఎడ్యుకేషన్ గురించి అని ఎందుకు అడగలేం మనం చదువుకున్న దద్దమ్మలం. సింహరాశి లేక ఆగస్టు నెల సింహరాశి యొక్క నెల. సింహం బతిమాలుకోదు, బాబు నువ్వు చేసి పెట్టు నువ్వు చేసి పెట్టు అని విజృంభిస్తావు. దాన్ని ఏమంటాం మనం, రెవల్యూషన్ అంటాం. అరవిందో వాజ్ రెవల్యూషనిస్ట్ ఆగస్ట్ 15. శ్రీకృష్ణుడు మించినటువంటి రెవల్యూషనిస్ట్ లేడు. వాడు నిజమైనటువంటి రెవల్యూషన్ శ్రీకృష్ణుడు ఎక్కడంటే, అసలు నేను రెవల్యూషన్ చేస్తున్నాను ఎక్కడా చెప్పలేదు. ఈ దద్దమ్మలందరూ ఏంటంటే చెప్పారు, మేమంతా రెవల్యూషన్ చేస్తాం. ఆరే బయల్ ముజేమార్ వాడు ఎవడో చెప్తాడు చూసారా సినిమాల్లో, వాడు హీరో, రే నేను చంపేస్తానంటాడు. నువ్వు వాడి వీళ్ళంతా ఆ మాట చెప్తావాడు నిన్ను బతకదిస్తాడా? అంతేత నిజమైన రివల్యూషన్ ఎలా ఉండాలి, సైలెంట్ రివల్యూషన్. కానీ పరమ తేజస్వి ఓజస్వి అయినటువంటి రివల్యూషన్ శ్రీకృష్ణుడు. ఆ రివల్యూషన్ యొక్క మరి అంచేతే ఆమంతలోనే వస్తుంది శ్రీకృష్ణుడిది కూడా. సింహరాశి అంటే, సింహరాశి అంటే నా ఉద్దేశం సూర్యుడు సింహరాశిలో ఉన్నప్పుడని. మన ఆ జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు ఆగస్ట్ అంతా సింహరాశి వస్తుంది అంటే మన సూర్య మాన ప్రకారం. భారతదేశానికి కూడా అందుకే స్వాతంత్రం అప్పుడు వచ్చింది. దానికి చాలా 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 విలువైనటువంటి అర్థాలు ఉన్నాయి. అంచేత ఆ రాముడు ఏం చేశాడు, జాంబవంతుణ్ణి హనుమంతుణ్ణి పెట్టి జాంబవంతుడితో ఏం చెప్పాడు అంటే, సూర్యకిరణ విజ్ఞానాన్ని నాకు మళ్లీ ద్వాపరయుగంలో అందించు, ఇంచేత అప్పుడు నేను సూర్యవంశంలో పుట్టను. ఏ వంశంలో పుట్టాడు అప్పుడు? చంద్రవంశంలో పుట్టాడు. అంచేత ఆ సూర్యకిరణ విక్షోభం చూడండి, ఎవరో ఉంటే ఒక గంట తర్వాత చేయమని చెప్పండి. ఒక కిరణంలో పుట్టాను గనక ఆ సూర్యకిరణ విజ్ఞానాన్ని మళ్ళా నువ్వు నాకు అందజేయి, అది ఆ కుమార్తెను అందజేయటం అంటే. సింహరాశి అడుగులు చూసుకోవటం, ఎలా వెళ్ళాడు, అక్కడ ఒక కాలసర్పం దొరుకుతుంది, ఆ కథ అంతా కూడా కేఎం మున్షి రాసిన కృష్ణావతారాలు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చదవాలి మీరు అదంతా, నేను ఇక్కడ చెప్పుకోవటమే నాకు. నేను నాకు మా కాలేజీలో కూడా పెద్ద పేరుంది, మా స్టూడెంట్స్ అనుకుంటారట, నాకు తెలియదు మరి, నాకు ముందు ఎప్పుడు అందరు ప్రశ్న మాస్టారే వేస్తారు. అక్కడ పర్వాలేదు కానీ ఇక్కడ నేను ఇచ్చుకుంటే మీకు లాభం లేదు. అంచేత ఆ చెప్పినటువంటి హోంవర్క్ మీరు చెప్పుకోవాలి, లైబ్రరీ మీకు తెరిచి ఉంచాను నేను, కానీ తాళం నా దగ్గర పెట్టుకున్నా ఇంచేంటే ఉన్న పుస్తకాలు పోతాయేమో అని. అంచేత ఎప్పుడైనా మీకు ఉంటే నేనున్నప్పుడు మాత్రమే, లేకపోతే నేను చెప్పినటువంటి ప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. అంచేత ఏం చదవాలి మీరు ఆ కథ, శమంతికి మన కథ అంతా మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటే, త్రేతాయుగము నుంచి ద్వాపర యుగాంతం వరకు, ద్వాపర యుగములో శ్రీకృష్ణుడు ఇంకా అప్పటికి పూర్తిగా పవర్లోకి రాలేదు. సత్యభామ చాలా హెల్ప్ చేస్తుంది. ఆ సత్యభామ ఏ విధమైనటువంటి హెల్ప్ కృష్ణుడికి చేసిందో చాలా మందికి తెలియదు. మిగతా వాళ్ళందరూ కేవలము కృష్ణుడిని పూజించారు మాత్రమే, కృష్ణుడి యొక్క ప్రణాళికకు దోహదము చేసింది ఒక సత్యభామ మాత్రమే. ప్రణాళికకు దోహదం చేసింది ఆ వరల్డ్ నేను చెప్తూ ఉంటానే, విశ్వ ప్రణాళిక మీరు తెలుసుకోండి. అది ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఈ సప్తఋషి ఆశ్రమం యొక్క కోరికలు ఏంటో చెప్తున్నాను నేను, అక్కడికి లింక్ తీసుకెళ్తున్నాను నేను. ఆ యుగముతో ఉన్నటువంటి ఆ ఆశ్రమాలు, సాందీపని యొక్క ఆశ్రమము, వాల్మీకి యొక్క ఆశ్రమము, వశిష్ఠుడి యొక్క ఆశ్రమము, మళ్లీ మళ్లీ మీ ద్వారానే కిందకు దిగుతాయి, వ్యక్తుల ద్వారానే కిందకు దిగుతాయి, లేకపోతే అంతరిక్షంలో అలాగే ఉంటాయి. రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధి విశ్వే నిషేధు ఎస్ తన్న వేద కిం రుచాకరిష్యసి. ఉన్నాయి ఆకాశంలో, ఇప్పుడు వస్తోంది టీటీవీ ప్రోగ్రాము, మనం పెట్టుకోవటం లేదు. ఇంతకీ ఈటీవీ ప్రోగ్రాం మనం ఏం చేయమంటావు, దాంట్లో దాన్ని మన ముందు ప్రత్యక్షం అవ్వమంటావా? నువ్వు ఓపెన్ చేసుకోవాలి, వాతావరణంలో ఉంది అది. ద్వాపర యుగంలో వచ్చినటువంటి ఆ శమంతక మణి ఖచ్చితంగా మళ్లీ ఏమై ఉంటుంది, త్రేత ద్వాపర తర్వాత మళ్ళా కలియుగంలో ఎలా అందించజేయబడింది అంటే రామకృష్ణ శ్రీరామకృష్ణ పరమహంస ద్వారా అందజేయబడింది. ఎలా అందజేయబడింది అన్నది ఆయన జీవిత వృత్తాంతం చదువుకోండి మీరు, చాలా చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. నేను ఆ సూర్యకిరణ విజ్ఞానాన్ని చెప్తున్నాను అని అర్థం కాలేదు, ఇంక్లూడింగ్ టు వివేకానంద అనేసరికల్లా ఇంకో పెద్ద మ్యాజిక్ చేశాడు, గాయత్రి మంత్రాన్ని డైరెక్ట్ కింద. గాయత్రి మంత్రానికి సూర్యకిరణ విజ్ఞానానికి తేడా లేదు అని మీకు తెలుసు కదా. అంచేత సూర్యకిరణ విజ్ఞానము యుగ యుగాలుగా అందజేయబడుతూ వస్తోంది ఈ సప్తర్షి మండలము, సప్తర్షి ఆశ్రమము ఆ సూర్యకిరణ విజ్ఞానాన్ని అందజేస్తోంది మీకు. కానీ ఆ సూర్యకిరణ విజ్ఞానం అందజేస్తే మీకు వచ్చే లాభాలు ఏంటిట అని. ఎందుకు ఆ సూర్యకిరణ విజ్ఞానం అంటే, ఆ సూర్యకిరణ విజ్ఞానముల్లోనే అన్ని ఉన్నాయి. ఈ సంపూర్ణ సృష్టి యొక్క ప్రాదుర్భావము అందులోనే ఉంది, లీనమవటము కూడా అందులోనే ఉంది. దాన్నే వైట్ మ్యాజిక్ అన్నాడు ఇక్కడ జ్వాలాకుల మహర్షి. వైట్ మ్యాజిక్ అంటే తంత్ర ప్రయోగం కాదు, అందరికీ శాంతినిచ్చేటటువంటి, అందరికీ సుఖాన్ని ఇచ్చేటటువంటి ప్రయోగం. ఏంటి ఆ ప్రయోగము, ఒక ఫార్ములా చెప్పాడు ఇందులో. ఆ ఫార్ములా ఏ మనం ధ్యానం చేస్తున్నప్పుడు మీరు అనుకోండి అని చెప్తున్నాను, కొత్తగా కలుపుకోండి. ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ లో, ఎస్ఎస్ఎస్ మెడిటేషన్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు, విశ్వకర్మ సూక్తం ఆన్ చేస్తాం, రెండు ఆహుతులు వేస్తాం, రెండు ఆహుతులు వేశాక పతంజలి యోగ సూత్రాల ముందు ఈ శ్లోకం కలుపుకోండి, అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశరోపిసన్ ప్రకృతిం స్వామరిష్టాయ సంభవామి ఆత్మ మాయ అని. శ్రీకృష్ణుడే కాదు మీరు కూడా అంతే. శ్రీకృష్ణుడు దాన్ని తెలుసుకున్నాడు, మనం దాన్ని తెలుసుకోలేకపోయాం అంతే. అక్కడికి వెళ్తున్నాం మనం, పుట్టక లేని వాళ్ళు అయినప్పటికీ పుట్టాం మనం. అవ్యయము నాశరహితమైనటువంటి వాళ్ళమైనా కూడా నాశనం పొందుతున్నట్టు భ్రమిస్తున్నాం మనం. అజోపిసన్ నవ్యయాత్మ భూతానామీశరోపిసన్, పంచభూతాలకి ఓ సిద్ధిస్థాయి కాదు అధిష్టాత, ఓ శ్రీకృష్ణుడే కాదు మీరు కూడా. మీరు కూడా పాంచజన్య శంఖము కలవారి అని నన్ను చెప్పాను నేను మీకు. పాంచజన్య శంఖం అంటే ఏంటి, పంచతత్వాలతో ఉన్నటువంటి శరీరము పాంచజన్యము. ఈ పాంచజన్యము శంఖము అవుతే అంటే ఏంటి, ఈ పాంచజన్యంలో ఉన్నటువంటి ఆకాశతత్వము శాంతంగా ఉంటే, ఆకాశ విషమే మన శరీరంలో చాలా ఎక్కువ ఉంటుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశ తత్వాన్ని తీసేసి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను నేను, మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశ తత్వాన్ని వదిలేసి మన శరీరంలో ఉన్నటువంటి పదార్థాన్ని కనుక నొక్కిస్తే మనం ఎంత అవుతామో తెలుసా? మనం అగ్గిపెట్టిందే, అగ్గిపెట్టి కొన మీద ఆ నల్లమంది ఉంటుంది కదా, అంత పదార్థం ఉంది మన శరీరంలో. మిగతాదంతా గ్యాసే, మిగతాదంతా కూడా ఆకాశమే. పదార్థానికి శాంతి ఉండదు, అశాంతి ఉండదు. పదార్థానికి ఏముంటుంది? కారు డ్రైవర్ ఎలా ఉన్నా కారుకేంటి? వాడు కోటీశ్వరుడు కావచ్చు, అడుక్కునేవాడు కావచ్చు, దొంగ కావచ్చు, దొర కావచ్చు, దానికే ఉండదు. కానీ మానసిక స్థితి, ఎవడైనా దొంగ దొంగిలించి కారు తీసుకెళ్లిపోతూ ఉంటే వాడికి పెద్ద టెన్షన్, ఎవడు చూస్తున్నాడో, ఎవడాపుతాడో, ఏముందో అని. కారు ఓనర్ నడుపుతూ ఉంటే వాడికి ఏమీ టెన్షన్ లేదు. అంచేత ఆ శం శాంతి ఆకాశతత్వంలో దేని వల్ల వస్తుంది? భూతానాం ఈశ్వరోపిసన్, మన శరీరంలో ఉన్నటువంటి ఈ అణువుల సముదాయం మీద మనకి ఆధిపత్యం వస్తే మీకు శాంతి వచ్చేస్తుంది. కానీ మీరేమనుకుంటున్నారు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే శాంతి వస్తుంది, నాకు ఆరోగ్యం వస్తే శాంతి వస్తుంది. మీరు శీర్షాసనం ఏంటో నేర్చుకోవాలి. ఇక్కడ మీ ఆలోచన విధానం తలకిందురవ్వాలి. మొట్టమొదటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, అధిగర్ కరేన చాకిరి పంచీకరేణ కా, తర్వాత దాస మలూకా ఖగే సబ్కే దాతారా. మీరేమనుకుంటున్నారంటే మీరు ఉద్యోగాలు చేసి మీరు పోషిస్తేనే మీ పిల్లలకి తిండి ఉంటుంది, లేకపోతే మీ పిల్లలకి తిండి ఉండదు. మీరు ఫలానా ఉద్యోగం చేసి ఫలానా కార్యక్రమాలు చేస్తేనే మీకు తిండి ఉంటుంది, లేకపోతే మీకు రేపు తిండి ఉండదు. అదే మాయ, అదే భ్రమ. దానికి ఏ గురువు మాత్రం ఏం చేయగలడు? బాబును వాళ్ళ అనుకోకు. నీకు ఎంత అవసరమో, నీకు రోజుకి 21,600 శ్వాసలు కనుక నువ్వు తీసుకుంటూ ఉంటే ప్రకృతి నీకు కావలసినటువంటి ఆహారము నీకు అందజేస్తుంది. ఈక్వేషన్స్ అన్ని చాలా సీరియస్ గా నోట్ చేసుకోండి. ఇవన్నీ కూడా అక్షర సత్యాలే. మీరు అది చేసి ఆచరించి రాకపోతే మీరు అడగండి, కానీ అవి జరుగుతాయి. అవి ఇచ్చాయంటే ఇది ఋషుల వాక్. ఋషుల యొక్క వాక్ అంటే అర్థం ఏంటి? అసలు అది కరెక్ట్ కాకపోయినా కరెక్ట్ అయిపోతుంది. అది వాళ్ల వాక్ లో ఉన్నటువంటి శక్తి అది. కానీ ఆ ఒక్కదాని మీద మనం ఆలోచించాం. రోజుకి 21,600 సార్లు కనుక మీరు శ్వాస ఖచ్చితంగా తీసుకుంటే మీకు కావలసినటువంటి ఆహారము ప్రకృతే మీ దగ్గరికి బంగారు పళ్ళెల్లో తీసుకొచ్చి పెడుతుంది. గురువులకు ఎవరు ఆహారం ఇస్తున్నారు? శ్రీనివాస శర్మ ఆచార్యకి ఎవరు ఆహారం పెట్టారు? ఆయన ఇంకా ఇప్పటికీ శరీరం వదిలేసినా కొన్ని వేల మంది రోజుకు వస్తూ ఉంటే ఆహారం పెడుతున్నాడు కదా. శ్రీనివాస శర్మ ఆచార్య పేరు లేకపోతే అక్కడికి ఎవడు రాడుగా. సిద్ధి సంస్థానంలో ఆహారం మనం వెళ్తే ఎవడు పెడుతున్నాడు అక్కడ? మంత్రాలయంలో ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంచేత అక్కడున్నటువంటి వ్యక్తికి ఆ శ్వాస తీసుకోవటం అలవాటు. వాళ్లే రహస్యంగా ఏం చెప్పలేదు, మీరు అలా శ్వాస పీల్చుకోండి అన్నారు. మేము పీల్చుకోము, మీ ఇష్టం. రాదు, ఒకవేళ ఉన్నా నువ్వు తినలేవు. కోటీశ్వరులు కొంతమంది నాకు చాలా బాగా తెలుసు, చాలా సార్లు వాళ్ళ ఇళ్లలో భోజనం చేశాను నేను. నేను వచ్చానని చెప్పి ఒకడు నిజంగానే బంగారు పాత్రలో భోజనం వడ్డించారు. ఆయన నా పక్కనే కూర్చున్నాడు, ఆయన భార్య కూడా పక్కనే కూర్చుంది. సరే, వాళ్ళ తాలూకు వాళ్ళు మాస్టర్ వస్తున్నారు కదా అని వాళ్ళు మాత్రం వెండి పళ్ళాలని పెట్టారు. మరి వాళ్ళకి ఎందుకు బంగారు పాత్ర పెట్టలేదో నాకు తెలియదు. కానీ అంత పెద్ద పాత్రలోనూ పాపం ఆయనకేం పెట్టారు? గంజి పెట్టారు. ఉంచేదంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్, అశాంతమైనటువంటి మానసిక స్థితి. ఏంట్లాగో బంగారం ఉంటేనే ఏముంటేనే. కానీ అది కావాలని వెంటబడుతున్నాం తప్ప ఆరోగ్యం కావాలి అనేటటువంటి ఆలోచనే ఎవరికి రావటం లేదు. ఇంకోటి కూడా గుర్తుంచుకోండి, ఆరోగ్యం సక్రమంగా ఉన్నవాడు చావడు. మృత్యు అన్నది మీరు అలవాటైపోయి చచ్చిపోతున్నారంటాడు జ్వాలాకుల మహర్షి పుస్తకంలో. యు డై బికాజ్ యు ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ టు డై. మీరు చావాల్సినటువంటి పని నాకు అలవాటైతే నేను చేస్తాను. ఇప్పుడు ఇలా గోక్కోటం అలవాటు అయినట్టే వద్దురా గోక్కోకన్నా వాడు గోక్కుంటాడు, అలవాటైపోయింది కనుక. అలాగే చావద్దురా బాబు నేను చస్తానంటాడు, ఏం చేస్తాడు గురు? సిగరెట్ తాగొద్దురా బాబు అన్నాం, కాదు నేను తాగుతాను అన్నాడు. సిగరెట్ తాగటం వదిలేయటం ఎంత కష్టమో ఎంత సులభమో, బతకడం చావటం కూడా అంత కష్టమో అంత సులభం, ఏమీ తేడా లేదు. ఉదాహరణ 100% కరెక్ట్. మీరు ఈ క్షణంలో సిగరెట్ తాగటం మానేయవచ్చు, ఈ క్షణంలో మీరు చచ్చిపోవటం మానేయవచ్చు, నిరంతరం బతకవచ్చు. కాదు ఈ ఒక్క ప్యాకెట్ తాగుతాను మాస్టర్ అంటే, ఒక ప్యాకెట్లు ఎన్ని సిగరెట్లు ఉండే, ఓ 10 జన్మల వరకు అలవాటు కంటిన్యూ అవుతుంది. అంచేత ఈ మానసిక స్థితి అర్థం చేసుకోవడానికి పేజీ నెంబర్ 11 ఉంది చూడండి. కానీ నేను చెప్పిన కంటిన్యూటీ ఆఫ్ ఆలోచన విధానాన్ని మీరు మళ్లీ దారి తప్పించకండి. ఈ సప్తఋషి ఆశ్రమం యొక్క ఉద్దేశాలు చెప్తున్నాను నేను. ఎంత దీనికి ఒక కంటిన్యూటీ ఉంది, యుగ యుగాల నుంచి కంటిన్యూటీ ఉన్నటువంటి ఆశ్రమం ఇది. మిగతా వాటికి ఉంది, అవి వాళ్ళు గుర్తించటం లేదు. మనం గుర్తించి చేస్తున్నాం. ఏమిటి మనం గుర్తించి చేస్తున్నది? సప్త ఋషులన్నా, సప్త కిరణాలన్నా, సప్త అశ్వాలన్నా, 7 అనేటటువంటి పదం ఎక్కడ వచ్చినా కూడా అది సూర్యుడికి సంబంధించినదే. ఈ విద్య కొత్తది కాదు. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహమవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం. ఏమైంది ఈ విధంగా పరంపరలో సకాలేన మాత యోగో నష్ట పరంతప. ఆ విద్య లుప్తమైందంటే మళ్లీ ఆ విద్య బయటకు వస్తుంది. కానీ ఎన్నిసార్లు ఎన్ని రకాల మనం చెప్పుకున్నా నువ్వు ఏమీ చేయకుండా ఉండటం నేర్చుకుంటే అన్నీ నీకు సమకూరుతాయి, ఇదొక్కటే ఫార్ములా. ఏ గురువు దగ్గరికైనా వెళ్ళిపోండి, ఎంత అద్భుతమైన వాళ్ళ దగ్గరికైనా వెళ్ళిపోండి, ఇంకా రాబోయేటటువంటి యుగాల్లో ఏ పరమ గురువు వచ్చినా కూడా వాడు ఏ భాషలో చెప్పినా, వాడు ఏ సాధనలు చేయించినా, ఏ యంత్ర మంత్ర తంత్రాలు చేయించినా, ఏ వనౌషధుల యొక్క కల్కాలు మీకు పోసినా, వాడు మీ చేత చేయించదలుచుకున్నది ఏంటి అంటే మీరు ఏమీ చేయకుండా ఉండాలి. కానీ ఏమీ చేయకుండా ఉండాలి అంటే నువ్వు ఎక్కడ నిద్రపోతావో అని మళ్ళా శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ ప్రపంచంలో నాకు చేయవలసినది ఏది లేదు, అయినా నేను అన్ని చేస్తున్నాను. శ్రీకృష్ణుడు పొందవలసింది ఏముంది? మరి ఆయన ఎన్ని పనులు చేశాడు? మరి పొందాలి అనుకునేవాళ్ళు మనం ఎంత చేయాలో మీరు కాస్త ఆహించుకోండి. అందుకే ఎప్పుడు గురువుని మించిన శిష్యులు అవుతాం తప్ప గురువు కంటే తక్కువ అవలేం మనం. ఇంకేంటి, ఒక ప్లస్ పాయింట్ మనకుంది. గురువుకేంటి, పొందవలసింది ఏమీ లేకుండా చేస్తాడు, ఏం లేదు అక్కడ, బిగ్ జీరో. మనం ఏదో ఒకటి ఉందిగా, అమ్మ పిల్లవాడికి ఉద్యోగం కావాలనో ఫలానాది కావాలనో ఫలానా అనుకోవాలో, అసలు పాప శ్రీకృష్ణుడికి ఏ కోరిక లేదు. ఎంత పడుద్దాయో ఆలోచించుకోండి. ఏంట జీవితం, ఎందుకా బతుకు, ఏదో బతికాడు కదా. మరి మనం ఎన్ని కోరికలు ఉన్నాయి? అంచేత ఖచ్చితంగా మనం కృష్ణుడి కంటే ఎన్ని మెట్లు ఎక్కువ ఉన్నాము. కానీ కృష్ణుడు ఎంత ఆచరించాడు, ఏమి కోరికలు లేనటువంటి వాడు, మరి మీరు ఎంత ఆచరించాలి మరి అది చూసుకోండి. మరి ఇది బాగానే అనిపించింది మీకు, మేము కృష్ణుడి కంటే గొప్పవాళ్ళం అని. మరి ఆచరణ అర్థమవుతుందా? ఆచరణ యొక్క తీవ్రత, ఆ పరమశాంత స్థితిలో ఉంటూ అనంతమైనటువంటి క్రియాశీలత, ఆ బ్యాలెన్స్ నేర్తాం మనం. ఆ బ్యాలెన్స్ నేర్చుకోవటానికే ఈ ప్రయత్నాలన్నీ కూడా. పేజీ నెంబర్ 11 చూడండి, అక్కడ ఏముందో. ఈ మెడిటేషన్ అనుంది ఇటాలిక్స్ లో, చూసారా? ఈచ్ కింగ్డమ్ హ్యాజ్ ఇట్స్ కాన్షియస్నెస్, ఇట్స్ అనిమా ముండి అండ్ లైఫ్. ద ఫిజికల్ డిఫరెన్సెస్ ఆర్ లైక్ ద ఆర్గన్స్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. Learn the steps of occult meditation just as the various organs of the body carry on different functions but work as one entity. Each man or individual is a cell of an organ of the Virat Purusha. Recognize the organ of which you are a cell. Purusha Sukta, Sri Sukta and Mantra Pushpa will help us to realize this. మన శరీరంలో అనేక అంగాలు ఉన్నాయి. లివర్ ఉంది, కళ్ళున్నాయి, ప్యాంక్రియాస్ ఉంది, కిడ్నీస్ ఉంది. సడన్ గా కంటిలో ఉన్నటువంటి సెల్ చేసేటటువంటి పనిని కిడ్నీ చేయాలనుకుంది అనుకోండి, అనుకోవచ్చు కదా సర్వసమానత్వం, మేమందరం ఒకటే, తప్పు ఈ జాతి మత కుల వ్యవస్థలు ఉండకూడదు. అంచేత ఆ కిడ్నీ సడన్ గా ఏం చెప్పింది, నువ్వేనా చూసేది, నేను కూడా చూస్తాను అని కిడ్నీ చూడటం మొదలెట్టింది అనుకోండి, అప్పుడు కిడ్నీ పరిస్థితి ఏమవుతుంది, కంటి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి. మీరు కిడ్నీ ఏమైపోవాలి, కన్ను లాంటి పనులు చేయటం మొదలెడుతుంది. మరి కిడ్నీ చేయాల్సిన పని ఏం చేయాలి, చేస్తుందో చేయదో, మరి కన్ను ఏమో భీష్ నుంచి కూర్చుంది, నేను అగ్రజాతి వాణ్ణి, నేను కిడ్నీ పని ఎందుకు చేస్తానని చేయదు. చివరికిద్దరు పోతారు, చివరికిద్దరు నాశనం అవుతారు, ఇటు కిడ్నీ పోతుంది అటు కన్ను పోతుంది. కానీ ఇంకోటి ఏంటి, సైంటిస్టులు చెప్పినది కిడ్నీ నుంచి ఒక సెల్ తీసి బయట పెట్టి మళ్లీ దానికి తగిన వాతావరణం మీరు క్రియేట్ చేస్తే మళ్లీ మీలాంటి మనిషి తయారవుతాడు. దాని క్లోనింగ్ పేపర్లో కూడా పడుతుంది కదా, జాగ్రత్త, నీ రూపురేఖలు కలిగినటువంటి వాడే ఇంకోటి తయారైపోవచ్చు. తంత్ర ప్రయోగం కూడా అదే, అదే విద్యను ఉపయోగించుకుని చేసేవాళ్ళు. పాయింట్ అర్థమవుతోంది ఏం చెప్తున్నాను, ఏ విధంగా అయితే మీ శరీరంలో ఉన్నటువంటి భిన్న భిన్న అణువులు వాటి పనిని అవి చేసుకుంటూ సక్రమంగా ఉంటే మీరు శాంతంగా సుఖంగా జీవించగలుగుతారో, ఆ విరాట్ పురుషుడి యొక్క ఏదో ఒక అంగానికి మీరు సెల్ లాంటి వారు. ఈక్వేషన్ అర్థం చేసుకోండి, అది నేను గుర్తించుకోమంటున్నా. మీ చేతిలో ఏం లేదు, మీరు ఏమీ చేయలేరు. కిడ్నీ సెల్లే, కన్ను సెల్ కన్ను సెల్లే, జుట్టు సెల్ జుట్టు యొక్క సెల్లే, ముక్కు లోపల ఉన్నటువంటి గ్లాండ్ యొక్క సెల్ దాని యొక్క సెల్లే. నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను, మనం ఏం చేయగలమా, దాన్ని మార్చేయగలమా. కానీ అన్ని సెల్స్ ఒకటే అని ఒప్పుకుంటున్నారు సైంటిస్టులు కూడా. ఏ సెల్ మనం బయటకు పీకి మళ్లీ దాన్ని గ్రో చేయదలుచుకుంటే మొత్తం మీలాంటి వ్యక్తి తయారైపోతాడు మళ్లీ అన్ని అంగాలతో కూడా. అలాగే ఈ విరాట్ పురుషుడు యొక్క శరీరములో మనము కణాలు లాంటి వాళ్ళం. విరాట్ పురుషుని యొక్క ఏ అంగానికి మనం కణములాగా ప్రవర్తిస్తున్నాం అన్నది తెలిస్తే ఆ కణము యొక్క కార్యక్రమాలు మనం టేకప్ చేయాలి. కిడ్నీ కిడ్నీ పని ఎలా చేస్తుందో, కన్ను కన్ను పని ఎలా చేస్తుందో, లివర్ లివర్ పని ఎలా చేస్తుందో, అలాగే మనం అంటే నువ్వు నేను కాదు, నువ్వు ఏ అంగానికి చెందింది, అది ఐరన్ ఏ అంగానికి చెందింది, ఐరన్ దాని పేరులోనే ఉంది, నేను పరిగెడతాను అని. పేర్లు కూడా ప్రకృతిలో కరెక్ట్ గానే ఉంటాయి, మీరు పేర్లను అర్థం చేసుకున్నా జ్ఞానం వచ్చేస్తుంది మీకు. ఈ చేతనతో మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. కానీ నేర్చుకోవాలి అంటే మీరు అగ్ని సూక్తాన్ని విశ్వకర్మ సూక్తాన్ని మీరు పాటించకపోతే, నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే మళ్లీ మళ్లీ అది చెప్తూ ఉంటాను, కానీ మీకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. ఎందుకు చాలా కృతజ్ఞుణ్ణి అంటే మీరు తొందరగా నేర్చుకుని ఆచరించి తర్వాత ఏం చెప్పాలి అంటే మళ్ళీ నేను చదువుకోవాలి. ఇక్కడ మీరు ఇదే చేసి మానేసి చేసి మానేస్తూ ఉంటే నాకు ఒక లాభం ఏంటి అంటే నేను మీరు చేయలేదు మళ్ళీ చేయండి అంటూ ఉంటాను, ఈ జన్మ అయిపోతుంది, నెక్స్ట్ బర్త్ లో మళ్ళా చూసుకుందాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదని కదా మనం అనుకుంటున్నాం. అంతేత ఈసారి అయినా ఇంకా చెప్పినది ఆ కార్యక్రమము ఆగకూడదు. కానీ మనకి ఇవాళ చాలా పెద్ద కార్యక్రమం ఉంది, అసలైనటువంటి కార్యక్రమం ఉంది సంగీతానికి. ఆ సంగీతానికి కావాల్సినటువంటి ఒక ఫార్ములా చెప్పేసి ఇప్పుడు నేను ఆపేస్తాను. ఈ మెడిటేషన్ చదువుకోండి జాగ్రత్తగా, పేజీ నెంబర్ 11 లో. తర్వాత ఇంకోటి, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావహ అగ్ని సూక్తములో ఆ 9 మంత్రాలతో మనము సువర్ణ రజతస్రజాం, సువర్ణము అంటే కుడికన్ను, రజతము అంటే ఎడమకన్ను, కుడికన్ను ఎడమకన్ను నుంచి ప్రవహించేటటువంటి ఒక స్రవంతి ఏర్పడుతుంది సుషుమ్నలో. ఆ స్రవంతి ఎప్పుడు కూడా పద్యమయముగానే ఉంటుంది, కావ్యమయముగానే ఉంటుంది. వాల్మీకి కంటే ముందు ఆ కావ్యమైనటువంటి సువర్ణ రజత సజాము లేదు, లేదు ప్రకృతిలో అది. వాల్మీకి నుంచే అంతవరకు స్టార్ట్ అవ్వలేదు అది. ప్రకృతిలో ఏది ఇప్పుడు? న్యూక్లియర్ ఎనర్జీ 1905 కంటే ముందు లేదు కదా, 1905 నుంచి వచ్చింది. అలాగే హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం, సువర్ణ రజత స్రజాం అనేది కుడి కన్ను ఎడమ కన్ను యొక్క కలయికతో ఏర్పడేటటువంటి ప్రవాహము. ఆ ప్రవాహము సంగీతంలో దానంతా అదే ఏర్పడుతున్నది. ఇవాళ మీరు అనుభవిద్దరు కానీ ఈ పాయింట్ అందుకు నేను తీసి చెప్తున్నాను. నేను ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు అన్నమయ్య, త్యాగయ్య, కబీర్, నామ్దేవ్, మీరాబాయి లాంటి రచనలలో, వాళ్ళ రచనలు అంటారో కవితలు అంటారో స్తోత్రాలు అంటారో మరి వాటిని ఏం పేరు పెడతారో, మీరు పేరు కాదు ఇంపార్టెంట్. కానీ అవన్నీ కూడా సువర్ణ రజత స్రజ మంచితే ప్రాణం చచ్చిపోతున్న ప్రాణం పోయినటువంటి వాడికి కూడా ఒక అద్భుతమైనటువంటి పద్యం పాడగలిగితే ప్రాణం ఇవ్వవచ్చు. సువర్ణ రజత స్రజం అక్కడ జరుగుతోంది. మొదటి శ్లోకము అజోపి సన్ నవ్యయాత్మ భూతానామీశరూపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మ మాయా అనే దాని యొక్క అమృతత్వాన్ని వైపు తీసుకెళ్లేటటువంటి అద్భుతమైనటువంటి మంత్రము, శ్రీవిద్యలోని అద్భుతమైనటువంటి మంత్రము, శ్రీ సూక్తంలోని అద్భుతమైనటువంటి మంత్రము. ఈ మంత్రాన్ని అర్థం చేసుకోండి మీరు, తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఆ అర్థము మీరు జాగ్రత్తగా ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆయన ఓపికి, ఇంకా ఆయన్ని మనం ఆపొద్దు. ఆయన కనుక ఆ సువర్ణ రజతస్రజాన్ని ప్రవహింపజేసినప్పుడు మీరు అందరూ కొట్టుకుపోవటానికి ట్రై చేయండి తప్ప మన గడియారం చూసుకోకండి. అక్కడ ఆయన చూసుకుంటే చూసుకునే ఉండదు, ఆయన ఇష్యం అది. మనం మాత్రం ఇంక గడియారం చూసుకోము.